We have now come to the book of Isaiah in our study through the Bible.
మన బైబిల్ అధ్యయనములో యెషయా గ్రంథం యొద్దకు మనం వచ్చాం.
Isaiah is the first of 17 books in the prophetical section of the Old Testament.
పాత నిబంధనలోని 17 ప్రవచన గ్రంథముల్లో యెషయా గ్రంథము మొదటి పుస్తకము.
From Isaiah to Malachi.
అవి యెషయా నుండి మలాకీ వరకు ఉన్నాయి.
And the book of Isaiah we could divide into two parts very easily.
యెషయా గ్రంథమును మనము రెండు భాగములుగా ఎంతో సులువుగా విభజించవచ్చు.
Isaiah did not divide his book into chapters.
యెషయా తన పుస్తకమును అధ్యాయములుగా విభజించలేదు.
In fact, the whole Bible was divided in chapters just a few centuries ago.
నిజానికి బైబిల్ అంతా కూడా అధ్యాయములుగా విభజించబడింది కొన్ని శతాబ్దాల క్రితమే.
That was done by a man, divided into chapters and verses just for convenience of reference, that's all.
మనము గుర్తుంచుకోవడానికి సూచించడానికి అవి కేవలం మనుషులు మాత్రమే అధ్యాయములుగా వచనములుగా విభజించారు.
But otherwise these prophets they wrote continuously.
కానీ ప్రవక్తలు ఈ గ్రంథములను ఎటువంటి విభజనలు లేకుండా రాశారు.
బట్ వెన్ వి సీ ద వే ఐజాయా ఇస్ డివైడెడ్
కానీ యెషయా ఏ విధంగా విభజించబడిందో మనం చూసినప్పుడు
ద ఫస్ట్ 39 బుక్స్ ఇస్ వన్ సెక్షన్
మొదటి 39 పుస్తకములు ఒక భాగము
అండ్ ద సెకండ్ 27 బుక్స్ ఇస్ అనదర్ సెక్షన్
మిగిలిన 27 పుస్తకములు ఒక భాగము
అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్ ఇన్ ఐజాయా ద ఫస్ట్ 39 చాప్టర్స్ డీల్ విత్ ది ఓల్డ్ టెస్టమెంట్ ప్రొఫెసీస్
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే యెషయా గ్రంథంలోని మొదటి 39 అధ్యాయములు పాత నిబంధనలోని ప్రవచనముల గురించి వివరిస్తూ ఉన్నాయి.
జస్ట్ లైక్ ది ఓల్డ్ టెస్టమెంట్ హస్ గాట్ 39 బుక్స్
పాత నిబంధనలో ఏ విధంగా అయితే 39 పుస్తకాలు ఉన్నాయో
అండ్ ది న్యూ టెస్టమెంట్ హస్ గాట్ 27 బుక్స్
కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి.
అండ్ ది లాస్ట్ 27 చాప్టర్స్ ఆఫ్ ఐజాయా డీల్ విత్ న్యూ టెస్టమెంట్ ప్రొఫెసీస్
యెషయా గ్రంథంలోని చివరి 27 అధ్యాయాలు కొత్త నిబంధనలోని ప్రవచనాల గురించి వివరిస్తూ ఉన్నాయి.
దిస్ ఇస్ జస్ట్ ఎ కోయిన్సిడెన్స్
ఇది యాదృచ్ఛికంగా జరిగింది
అండ్ I just mention it so that you can easily remember how this prophecy is divided.
ఈ ప్రవచనాలు ఏ విధంగా విభజించబడ్డాయో మీరు గుర్తుంచుకోవడానికి నేను చెప్పాను.
There are prophecies of judgment here and prophecies of comfort.
తీర్పును గురించిన ప్రవచనాలు ఉన్నాయి, ఆదరణ గురించిన ప్రవచనాలు కూడా ఇక్కడ ఉన్నాయి.
In the first section, the most important chapter is chapter 6 where Isaiah sees a vision of the Lord.
మొదటి భాగంలో 6వ అధ్యాయము ఎంతో ప్రాముఖ్యమైన అధ్యాయము. అక్కడ యెషయా దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు.
And in the second section, the most important chapter is chapter 53 which speaks about the lamb being led before its shearers and slaughtered.
రెండవ భాగంలో 53వ అధ్యాయము ఎంతో ప్రాముఖ్యమైనది. అక్కడ గొర్రెపిల్ల వధకు సిద్ధపడి వధించువాని దగ్గరికి వెళ్తూ ఉంది.
సో ఇన్ చాప్టర్ 6 వి సీ ద లార్డ్ ఆన్ ద థ్రోన్.
6వ అధ్యాయములో ప్రభువును మనం సింహాసనం మీద చూస్తాం.
అండ్ ఇన్ చాప్టర్ 53 వి సీ ద లాంబ్ క్రూసిఫైడ్.
53వ అధ్యాయములో గొర్రెపిల్ల సిలువ వేయబడినట్లుగా మనం చూస్తాం.
అండ్ ద లాంబ్ అండ్ ద థ్రోన్ ఆర్ బ్రాట్ టుగెదర్ ఇన్ రెవలేషన్ చాప్టర్ 5.
గొర్రెపిల్ల మరియు సింహాసనము ప్రకటన గ్రంథం 5లో రెండు ఒక దగ్గరకు తీసుకుని రాబడ్డాయి.
వేర్ వి సీ ద లాంబ్ in the midst of the throne.
సింహాసనం మధ్యలో అక్కడ మనం గొర్రెపిల్లను చూస్తాం.
When Jesus lived on the earth as a servant of God,
ఒక దేవుని సేవకునిగా యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జీవించినప్పుడు,
he also was a servant of all people before he went to the cross.
ఆయన సిలువకు వెళ్ళక మునుపు అందరికీ కూడా ఆయన పరిచారకునిగా ఉన్నాడు.
And in Isaiah also we see Jesus as the servant of Jehovah.
యెషయా గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభువును యెహోవా సేవకునిగా మనం చూస్తాం.
In the chapters in the second section before chapter 53.
రెండవ భాగంలోని అధ్యాయముల్లో 53వ అధ్యాయమునకు మునుపు
many times he is referred to as the servant of Jehovah.
అనేక సార్లు యెహోవా సేవకునిగా ఆయన సూచించబడ్డాడు.
There are two titles of God that occur very frequently in this book.
దేవుని యొక్క రెండు బిరుదులు ఈ పుస్తకంలో తరచుగా వస్తూ ఉంటాయి.
One is the Lord of hosts or the Lord of the armies of heaven.
ఒకటేమో సైన్యములకు అధిపతి యగు యెహోవా
62 టైమ్స్
62 సార్లు వస్తుంది.
అండ్ అనదర్ టైటిల్ దట్ అకర్స్ 30 టైమ్స్ ఇస్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్.
మరొకటేమో 32 సార్లు వస్తుంది ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ.
ద ఫస్ట్ రిఫర్స్ టు గాడ్ ruling over all things in heaven and earth.
మొదటిదేమో ప్రభు భూమి ఆకాశములను పరిపాలిస్తున్నాడు అనే దాన్ని సూచిస్తుంది.
Second name emphasizes his holiness.
రెండవ పేరు ఆయన యొక్క పరిశుద్ధతను నొక్కి చెప్తుంది.
His sovereign rule and his holiness both are brought out very clearly in this book.
ఈ పుస్తకంలో ఆయన యొక్క సార్వభౌమాధికారము మరియు ఆయన పరిశుద్ధత రెండింటిని కూడా ఎంతో వివరంగా చూపించింది.
Another thing about Isaiah's prophecy.
యెషయా ప్రవచనములోని మరొక విషయం ఏమిటంటే
the There are more lengthy and clearer prophecies about Christ in this book than any other Old Testament book.
పాత నిబంధనలోని మరే పుస్తకం కంటే కూడా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువును గురించిన సుదీర్ఘమైన వివరణ ప్రవచనములు ఇక్కడ ఉన్నాయి.
And the word salvation occurs in it very frequently.
రక్షణ అనే పదము కూడా ఎంతో తరచుగా ఈ పుస్తకంలో మనకు కనిపిస్తూ ఉంటుంది.
As a prophet Isaiah prophesied for about 50 years to the nation of Judah.
ఒక ప్రవక్తగా యూదా దేశమునకు యెషయా 50 సంవత్సరాలు ప్రవచిస్తూ వచ్చాడు.
And history and tradition say that finally some king was angry with him and put him inside a log and cut him into two.
చరిత్ర ఏం చెబుతుందంటే ఒక రాజు యెషయా మీద కోపపడి ఒక దోలంలో ఉంచి రెండుగా ఆయన్ను కోసివేశాడు.
సో హీ సఫర్డ్ like the messiah he spoke about would suffer
aina maatladina messiah ye vidhanga shram padtaado yeshaya kuda ade vidhanga shram paddadu
in that log in which he had hid himself they caught him and cut him into two
ye dolamlo aithe aina unnadu aa dolamunu pattukoni renduga vallu kosi vesaru
Isaiah was killed why because he was a fearless prophet who spoke god's truth in strong word
yeshaya ento kruranga champaddadu endukante devuni yokka satyamuna aina bhayam lekunda bodhinchadu
very rare to find preachers like that today
inadu alanti bodhakulnu manam kanugonatam ento arudu
Most preachers speak so softly and gently today to people because they want their money.
అనేక మంది బోధకులు ప్రజలతో ఎంతో సున్నితంగా మృదువుగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే వారి డబ్బులు వీరికి కావాలి.
Most of the messages are to make people feel good.
ప్రజలు మేము బాగానే ఉన్నాం అనుకునే విధంగా ఈ బోధకులు సందేశములు ఇస్తూ ఉంటారు.
And even people who live in sin are never told to give up their sin.
పాపములో జీవిస్తున్న ప్రజలకు కూడా వారి పాపములను విడిచిపెట్టమని వీళ్ళు ఎప్పుడూ చెప్పరు.
Most preachers today are influenced by psychology.
ఇనాడు అనేక మంది బోధకులు మానసిక శాస్త్రాన్ని ప్రభావితం చేయబడుతున్నారు.
They'll never get killed, they'll just get money.
వాళ్ళు ఎప్పుడు చంపబడరు, కేవలం వారు డబ్బును మాత్రమే పొందుతుంటారు.
They're afraid of being criticized.
విమర్శించబడతామేమో అనే భయాన్ని వాళ్ళు కలిగి ఉంటారు.
That's why you have hardly any prophets in the world today.
అందుకే ఈనాడు ప్రపంచంలో అతి కొద్ది మంది ప్రవక్తలు ఉన్నారు.
Look at what Isaiah called these people. Verse 10 he says you rulers of Sodom he says to the rulers of Jerusalem.
యెషయా ఈ ప్రజలను ఏ విధంగా పిలుస్తున్నాడో చూడండి. సోదొమ న్యాయాధిపతులారా అని యెరూషలేము న్యాయాధిపతులను పిలుస్తున్నాడు. 10వ వచనము.
I'm not surprised that such leaders finally cut him into two pieces.
చివరకు ఆ న్యాయాధిపతులు యెషయాను రెండు ముక్కలుగా చేశారంటే నేను ఆశ్చర్యపోవట్లేదు.
A prophet is never popular.
ఒక ప్రవక్త ఎప్పటికీ పేరు ప్రఖ్యాతులు సంపాదించలేడు.
Isaiah did not seek to please people or to impress them.
యెషయా ప్రజలను సంతోషపెట్టడానికి లేక వారిని ముగ్ధులుగా చేయడానికి ప్రయత్నించలేదు.
He was a prophet who spoke what God wanted him to speak.
దేవుడు ఏదైతే మాట్లాడమన్నాడో అదే యెషయా మాట్లాడాడు.
It didn't matter to him whether people were offended or hurt or upset because he just told them what God told him to say.
దాన్ని బట్టి ప్రజలు అభ్యంతరపడ్డారా, గాయపడ్డారా, నిరుత్సాహపడ్డారా అనే విషయాలు ఏమీ పట్టించుకోలేదు. దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అది మాత్రమే ఆయన చెప్పాడు.
Even when people threatened to kill him, that didn't frighten him.
ప్రజలు ఆయన్ను చంపుతామని బెదిరించినా కూడా ఆయన భయపడలేదు.
He was faithful to God and the word that he spoke will one day judge all those people who heard it.
ఆయన దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఆయన ఏదైతే మాట్లాడాడో ఒకానొక రోజు దాన్ని విన్న వారందరికీ అది తీర్పు తీరుస్తుంది.
Mostly he spoke to Judah, although there were a few references to the other northern nation of Israel too.
ఎక్కువగా ఆయన యూదా గురించి మాట్లాడాడు. కొన్ని విషయాలు ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేల్ రాజ్యం గురించి కూడా ఆయన మాట్లాడాడు.
We can say that God sent Isaiah to Judah to save it from being captured like the Israelites, the northern kingdom was going to be taken captive by the Assyrians.
ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు అష్షూరు చేత ఏ విధంగా కొనిపోబడిందో ఆ విధంగా యూదా కూడా బబులోను చేత కొనిపోబడకుండా ఆపటానికి యెషయా వచ్చినట్లుగా మనం చూస్తాం.
So much for an introduction.
ఇదంతా కూడా పరిచయము.
Now we come to chapter 1 to chapter 27 which are the prophecies of judgment against Judah.
మనం ఇప్పుడు 1 నుండి 27 అధ్యాయములు చూద్దాం. ఇవన్నీ కూడా యూదా తీర్పును గురించిన ప్రవచనములు.
And other nations.
మరియు ఇతర దేశముల గురించి కూడా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ జూడా, వర్సెస్ 1 టు 12.
మొట్టమొదటిగా 1 నుండి 12 అధ్యాయములు యూదా గురించి.
గాడ్ ఆల్వేస్ బిగిన్స్ విత్ హిస్ పీపుల్ ఫస్ట్.
దేవుడు ఎప్పుడూ కూడా మొట్టమొదట తన ప్రజల నుండి ప్రారంభమవుతాడు.
జడ్జ్మెంట్ మస్ట్ బిగిన్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ ఫస్ట్.
దేవుని యొక్క తీర్పు మొట్టమొదట దేవుని ఇంటి వద్ద నుండే ప్రారంభమవుతుంది.
Because they've got more light. The other nations don't have light.
Endukante vare ekku velugunu pondukunnaru, vere deshamulku anta velugu ledu.
They will not be judged by the same standard.
Ade pramanamulato varu teerpu pondaru.
All of us are going to be judged by how much light we have.
Manu enta velugunu pondamu anna danni batte manandaram teerpu teerchabadtam.
So in chapter 1 Isaiah is describing first of all the backslidden condition of Judah.
Kabatti mottamodata 1va adhyayamlo Yuda enta venaku degajari poyindo dani gurinchi Yeshaya cheptunnadu.
You know in the northern kingdom of Israel, they had had some powerful prophets like Elijah and Elisha who spoke very straight to them.
ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలుకు ఏలియా ఎలీషా వంటి శక్తివంతమైన ప్రవక్తలు ఉన్నారు, వారెంతో సూటిగా మాట్లాడే ప్రవక్తలు.
But Judah didn't have any such prophets. Southern kingdom.
దక్షిణ రాజ్యమైన యూదాకు అటువంటి ప్రవక్తలు ఎవరూ లేరు.
Even the best of Judah's kings had started well but ended up very badly as we saw in 2 Kings.
యూదా రాజులు కూడా ప్రారంభంలో ఎంతో మంచిగా ప్రారంభించి ఎంతో చెడ్డగా ముగించారు, రెండవ రాజుల గ్రంథంలో వాటిని మనం చూసాం.
అండ్ బికాజ్ యూదా డిడ్ంట్ హావ్ గాడ్లీ లీడర్స్ ద నేషన్ సంక్ టు ఎ వెరీ లో లెవెల్.
యూదా దేశమునకు మంచి నాయకులు లేరు కాబట్టి అదెంతో తక్కువ స్థాయికి దిగజారిపోయింది.
ఐసాయా వాస్ ద ఫస్ట్ మేజర్ ప్రాఫెట్ ప్రొఫెసైడ్ like this strongly.
యూద దేశమునకు ఎంతో శక్తివంతంగా ప్రవచించిన మొట్టమొదటి పెద్ద ప్రవక్త యెషయా.
And as a result of his prophesying, at last Israel, Judah got one good king, Hezekiah.
దాని ఫలితముగా చివరకు యూదా దేశమునకు ఒక మంచి రాజు వచ్చాడు, ఆయనే హిజ్కియా.
ఐ బిలీవ్ దట్ హిజ్కియా కేమ్ అప్ బికాజ్ ఆఫ్ ఐసాయాస్ ప్రీచింగ్.
నేను నమ్ముతాను హిజ్కియా ఆ విధంగా ఎందుకు వచ్చాడంటే యెషయా బోధన బట్టే.
యు సీ వాట్ రిజల్ట్ వన్ prophet can do, one single man.
Oka pravakta oka manishi e vidhanga cheyagalado manam chodavachu.
Whenever God sends a prophet to a church, it means he's got a good plan for that church.
Eppudaithe devudu oka sangamunaku oka pravaktanu pampistado aa sangam yella devuniki oka manchi pranalika undani ardham.
Most prophets are rejected as heretics by the people.
Kani aneka mandi pravaktulu mata doshikuluga prajal cheta tiraskarinchabaddaru.
And most of the Israelites prefer to listen to the false prophets with their messages of peace and prosperity.
Samadhanamu abiruddhi ani చెప్పే అబద్ధ ప్రవక్తలను వినటానికి అనేక మంది ఇశ్రాయేలీయులు మొగ్గు చూపారు.
See, the message of the false prophets was basically this: everything is all right with you.
అబద్ధ ప్రవక్తల యొక్క సందేశం ముఖ్యంగా ఈ విధంగా ఉంటుంది: మీరంతా బాగానే ఉన్నారు, మీరు సమాధానం కలిగి ఉంటారు.
God will bless you. He doesn't take all these sins seriously.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఈ పాపమును ఆయన అంత తీవ్రంగా తీసుకోడు.
He is a merciful God. He'll prosper you and everything will go well with you.
ఆయన ఎంతో కనికరం గల దేవుడు, మీరు అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి పొందుతారు.
You hear such messages today?
అలాంటి సందేశమును మీరు ఈనాడు వింటున్నారా?
Sure. You hear them on television, you hear them in big conferences.
అవును, టీవీల్లో వాటిని మనం వింటూ ఉంటాం, పెద్ద పెద్ద సమావేశాల్లో వాటిని మనం వింటూ ఉంటాం.
And how is it tens of thousands and hundreds of thousands go and listen to these messages?
ఈ సందేశాలను వినడానికి వేల మంది లక్షల మంది ఏ విధంగా వెళ్తున్నారు?
Because that's what they want to hear. Paul says about people who want to have their ears tickled.
ఎందుకంటే వాళ్ళు కూడా అదే వినాలనుకుంటున్నారు. పౌలు చెప్తున్నాడు, చివరి దినముల్లో వాళ్ళ చెవులకు గిలిగింతలు పెట్టే బోధలే ప్రజలు వింటారని చెప్తున్నాడు.
But Isaiah was not like that. He spoke the truth.
కానీ యెషయా ఆ విధంగా లేడు, ఆయన సత్యమనే మాట్లాడాడు.
And these true prophets always clashed with the false prophets.
ఈ నిజమైన ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలతో ఎప్పుడూ వివాదమును కలిగి ఉంటారు.
True prophets were usually one or two.
నిజమైన ప్రవక్తలేమో ఒకరిద్దరే ఉంటారు.
False prophets were hundreds.
అబద్ధ ప్రవక్తలేమో వందల్లో ఉంటారు.
They had the backing of all the rich people and the big people in society.
వారందరూ కూడా సమాజంలోని ధనవంతులు గొప్పవారి చేత బలపరచబడుతూ ఉంటారు.
And the true prophets struggle.
నిజమైన ప్రవక్తలేమో ప్రయాసపడుతూ ఉంటారు.
They struggle financially.
ఆర్థికంగా ప్రయాసపడుతుంటారు.
They didn't get any support. They didn't live for money.
వారు ఎవరి చేత పోషించబడరు, వారు డబ్బు కోసం జీవించరు.
And it's the same as 3000 years ago in Isaiah's times, the same today.
3000 సంవత్సరాల క్రితం యెషయా ఏ విధంగా నిలబడ్డాడో ఈనాడు కూడా అదే విధంగా ఉంది.
See what Isaiah says. He says in verse 3, even an ox knows its owner. Chapter 1.
యెషయా ఏం చెప్తున్నాడో చూడండి, మూడో వచనంలో ఆయన చెప్తున్నాడు, ఎద్దు తన కామందు నెరుగును.
The donkey knows its manager, but Israel doesn't know. My people don't understand.
గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొన్ను, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు.
That means God's people had sunk lower than the donkeys.
దాని అర్థం ఏమిటంటే దేవుని ప్రజలు గాడిద కంటే నీచమైన స్థాయికి దిగజారిపోయారు.
What a way to start your message, to tell people that you have sunk lower than donkeys.
మీరు గాడిద కంటే నీచమైన స్థాయికి దిగజారిపోయారు అని ప్రజలకు చెప్పటం, ఆ విధంగా ప్రారంభించటం, ఇది ఎంత గొప్ప సందేశమో కదా.
But if God says that, what can you say?
కానీ దాన్ని దేవుడు చెప్పినట్లయితే నువ్వేం చెప్తావు?
Are you going to change it and make it look nice, God's message?
దేవుడు ఇచ్చిన సందేశమును మార్చి అది అందముగా బాగా కనపడేటట్లు మారుస్తావా?
Then he goes on to say in verse 11 to 15.
ఆ తర్వాత 11 నుండి 15 వచనాల్లో ఆయన చెప్తూ ఉన్నాడు.
First of all, he says in verse 4, from verse 6, from the sole of your foot to your head, there's nothing good in it. All of you.
మొదట ఆయన చెప్తున్నాడు, ఆరో వచనము, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు మీకు.
Then he says in verse 11 to 15.
ఆ తర్వాత ఆయన 11 నుండి 15 వచనాల్లో,
What's the use of all your prayer meetings?
మీ ప్రార్థన కూడికల వల్ల ఉపయోగం ఏమిటి?
I hate your special meetings.
మీ ప్రత్యేక కూటములను నేను ద్వేషిస్తున్నాను.
Your Bible study meetings.
బైబిల్ అధ్యయనం చేసే కూటములను.
I won't listen to you.
నేను మీ మాటలు వినను.
When you pray, your prayer meetings.
మీ ప్రార్థన కూడికల్లో మీరు ప్రార్థన చేసినప్పుడు.
I won't listen because there's sin in your life.
నేను వినను ఎందుకంటే మీ జీవితంలో పాపం ఉంది.
See, a lot of prayer meetings are a waste of time because people don't pray with a clear conscience.
అనేకమైన ప్రార్థనా కూడికల్లో కేవలం సమయం వ్యర్థమే ఎందుకంటే ప్రజలు నిర్మలమైన మనస్సాక్షితో ప్రార్థన చేయరు.
There's unconfessed sin in their life.
వారి జీవితంలో ఒప్పుకోని పాపం ఉంది.
When your conscience is clear,
నీ మనస్సాక్షి పవిత్రంగా ఉన్నప్పుడు,
even a 2-minute prayer meeting can be a very powerful prayer meeting.
2 నిమిషాల ప్రార్థనా కూడిక కూడా ఎంతో శక్తివంతంగా ఉంటుంది.
God can answer.
దేవుడు దానికి జవాబు ఇవ్వగలడు.
When your conscience is not clear,
నీ మనస్సాక్షి పవిత్రంగా లేనట్లయితే,
it's better not to pray.
ప్రార్థన చేయకపోవటమే మంచిది.
Might as well go to sleep because your prayer is a waste of time.
వెళ్ళి నిద్రపోవటం మంచిది ఎందుకంటే ఆ విధంగా ప్రార్థన చేయటం సమయం వ్యర్థం.
Because you're having an all night prayer meeting, you might as well have an all night sleep.
ఆ విధంగా ఉండి రాత్రి అంతా ప్రార్థన చేస్తే ఉపయోగం ఏమిటి? దానికి బదులు రాత్రి అంతా నిద్రపోవటం మంచిది.
Because your conscience is not clear and if there's iniquity in your heart, the Lord will not hear you.
Endukante nee manasakshi pavitranga lenappudu nee hrudayamlo paapam unnappudu devudu nee manavi aalakinchadu.
The Lord told the Israelites, verse 17, do good, seek justice, reprove the ruthless, defend the orphan, plead for the widow.
Prabhu israeliyalte vidhanga cheppadu 17th vachanamlo, kidu cheyata manudi melu cheya nerchukonandi, nyayam jagrataga vicharinchudi, himsinchabadu varini vidipinchudi, tandri leni vaniki nyayam teerchudi, vidavarali pakshamuga vaadinchudi.
They didn't do that.
కానీ వారు ఆ విధంగా చేయలేదు.
They didn't care for the poor, they only cared for the rich.
వారు బీదలను పట్టించుకోలేదు, కేవలం ధనవంతుల్ని పట్టించుకున్నారు.
Don't you see that today?
ఈ రోజు కూడా దాన్ని మీరు చూడట్లేదా?
Preachers going after the rich people.
బోధకులు ధనవంతుల వెంట వెళ్తున్నారు.
More interested in preaching in the cities than in the poor villages.
బీద గ్రామాల్లో బోధించేదానికంటే పెద్ద పట్టణాల్లో బోధించడం వారికి ఇష్టం.
We see that everywhere. You can't make money in the poor villages.
ప్రతి చోట దీన్ని మనం చూస్తున్నాం. బీద గ్రామాల్లో మనం డబ్బును సంపాదించలేం.
So they go to the big cities.
కాబట్టి వారు పెద్ద పట్టణాలకు వెళ్తారు, ధనవంతులను కనుగొంటారు. ఆ విధంగా అక్కడ వాళ్ళు డబ్బులు సంపాదించుకోగలరు. అందుకనే రాజభవనముల్లో అబద్ద ప్రవక్తలు విస్తరిస్తూ ఉంటారు.
But the Lord is so gracious and so merciful to these people.
Kani devudu viriyella ento krupa galigi ento kanikaram galigi unnadu.
He says if you will acknowledge your sin,
mee paapamulu meeru gurtherginaadla,
that's all God requires.
Devudu kavalsindalla ade,
acknowledge your sin and turn from it.
మీ పాపమును తెలుసుకుని దాని నుండి తిరగండి.
ఐ విల్ మేక్ యువర్ హార్ట్ యాజ్ వైట్ యాజ్ స్నో, వర్స్ 18.
అప్పుడు మీ హృదయమును హిమం వలె తెల్లగా చేస్తాను, 18వ వచనం.
అండ్ దెన్ Isaiah speaks to Jerusalem, says in verse 21, the faithful city has become a harlot.
ఆ తర్వాత యెషయా యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు, 21వ వచనము, అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయనే.
Now if you say to some church, listen, you're in a Babylonian condition.
మీరు ఒక సంఘమునకు మీరు బబులోను పరిస్థితిలో ఉన్నారు అని చెప్పినట్లయితే,
you think that church would accept it?
ఆ సంఘము దాన్ని అంగీకరిస్తుందని మీరు అనుకుంటున్నారా?
They just get angry with you, throw you out, never invite you again.
వారు నీ మీద కోపగించుకొని బయటకు త్రోసివేసి మరలా ఎప్పుడు ఆహ్వానించరు.
They'll invite some false prophet to comfort them.
వారిని ఆదరించడానికి ఒక అబద్ద ప్రవక్తను వాళ్ళు పిలుచుకుంటారు.
బట్ ఇఫ్ గాడ్స్ పీపుల్ హావ్ బికమ్ ఇన్వాల్వ్ విత్ వరల్డ్లీనెస్ అండ్ స్పిరిచువల్ హార్లట్రీ, వాట్ డు యు కాల్ దెం?
కానీ దేవుని ప్రజలు లోకస్తులతో కలిసిపోయి మరియు ఆత్మీయమైన వ్యభిచారం చేస్తూ ఉన్నట్లయితే వారిని ఏమని పిలుస్తావు?
దట్స్ హార్లట్రీ. బాబిలోన్ ఇస్ ఎ క్రిస్టియన్డమ్ దట్స్ ఇన్వాల్వ్ విత్ బిజినెస్ అండ్ మనీ.
అది వ్యభిచారము. క్రైస్తవత్వము వ్యాపారంతోనూ డబ్బుతోనూ ముడిపడి ఉన్నట్లయితే,
వేర్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గాడ్లీనెస్,
ఎక్కడైతే దైవభక్తి మీద ఆసక్తి కలిగి ఉండరో,
దే థింక్ గాడ్స్ వర్క్ విల్ కెన్ బి స్ప్రెడ్ విత్ మనీ,
దేవుని వాక్యము డబ్బుతోనే విస్తరిస్తుందని వారు అనుకుంటారు.
బైబిల్ సేస్ ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ ఇస్ ఎన్మిటీ టు గాడ్.
బైబిల్ చెప్తుంది ఈ లోకముతో స్నేహము దేవునితో వైరము.
దట్స్ వాట్ జేమ్స్ సెడ్. అండ్ హి లుక్డ్ అట్ క్రిస్టియన్స్ ఇన్ హిస్ డే అండ్ సెడ్ టు దెం ఇన్ జేమ్స్ 4:4, యు అడల్టరస్.
యాకోబు అదే చెప్పాడు, ఆ సమయంలో ఉన్న క్రైస్తవులను చూసి వ్యభిచారులారా అని పిలిచాడు.
యు థింక్ జేమ్స్ వుడ్ బి ఇన్వైటెడ్ టు స్పీక్ ఇన్ అ చర్చ్ ఇఫ్ హి గాట్ అప్ ఇన్ ద చర్చ్ అండ్ సెడ్ యు అడల్టరస్?
యాకోబు ఒక సంఘంలో నిలబడి వ్యభిచారులారా అని వారిని పిలిచినట్లయితే యాకోబు మరలా ఆహ్వానించబడి ఉండేవాడని మీరు అనుకుంటున్నారా?
దే వోంట్ కాల్ హిమ్ అగైన్. పీపుల్ లైక్ జేమ్స్ అండ్ ఐసాయా, ద వన్స్ హూ స్పీక్ ద ట్రూత్ ఆఫ్ గాడ్, వోంట్ బి ఇన్వైటెడ్ టు మోస్ట్ చర్చెస్ టుడే.
వారు మరలా ఆహ్వానించబడరు. యాకోబు యెషయా లాంటి ప్రవక్తలు సంఘంలో నిలబడి సత్యమును ప్రకటించినప్పుడు ఈనాటి సంఘము మరలా వారు ఆహ్వానించబడరు.
దే నాట్ సేయింగ్ దిస్ ఇన్ యాంగర్.
కోపంతో వాళ్ళు ఆ మాటలు చెప్పడం లేదు.
దే ఆర్ జస్ట్ టెల్లింగ్ పీపుల్ దట్ ట్రూ కండిషన్.
లేదు, కేవలం ప్రజలకు వారి యొక్క నిజమైన స్థితిని వారికి చూపిస్తున్నారు.
ఇఫ్ ఎ పేషెంట్ హస్ గాట్ క్యాన్సర్, వాట్ టైప్ ఆఫ్ డాక్టర్ వుడ్ ఇట్ బి హూ సేస్ ఎవరీథింగ్స్ ఓకే విత్ యు, గో హోమ్ ఇన్ పీస్?
ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చినప్పుడు అంతా బాగానే ఉంది, సమాధానంగా ఇంటికి వెళ్ళు అని చెప్పే వైద్యుడు ఎటువంటి వైద్యుడు?
ఈవెన్ దో ద స్కాన్ రిపోర్ట్ షోస్ క్యాన్సర్,
స్కానింగ్ లో క్యాన్సర్ ఉందని వచ్చినప్పటికీ,
అండ్ ద డాక్టర్ సేస్ నో ఐ డోంట్ వాంట్ టు ఆఫెండ్ దిస్ పర్సన్,
లేదు లేదు ఈ వ్యక్తిని నేను అభ్యంతరపరచకూడదు అని వైద్యుడు అనుకున్నట్లయితే,
ఐ డోంట్ వాంట్ టు హర్ట్ హిమ్, నో ఎవరీథింగ్ ఇస్ ఓకే విత్,
నేను అతన్ని గాయపరచను, అంతా బాగానే ఉంది అని చెప్తాను.
కలెక్ట్స్ హిస్ ఫీస్,
తన దగ్గర ఫీజు వసూలు చేసి అతన్ని పంపించి వేసినట్లయితే
ఎగ్జాక్ట్లీ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అ లాట్ ఆఫ్ ప్రీచింగ్ టుడే.
ఈనాటి బోధనలో కూడా అదే విధంగా ఉంది.
ఐల్ టెల్ యు ద గ్రేట్ నీడ్ టుడే ఇస్ ఫర్ ప్రాఫిట్స్ లైక్ ఐజాయా అండ్ జేమ్స్.
యెషయా మరియు యాకోబు లాంటి ప్రవక్తల అవసరం ఎంతో ఉంది ఈనాడు.
హూ విల్ స్పీక్ ద ట్రూత్ ఇన్ లవ్,
ప్రేమతో సత్యమును ప్రకటించేవారు.
దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ స్పీక్ ద ట్రూత్,
సత్యమును ప్రకటించేవారు కొంతమంది ఉన్నారు.
సమ్ హూ స్పీక్ ఇన్ లవ్,
కొంతమంది ప్రేమతో ప్రకటించేవారు ఉన్నారు.
బట్ వెరీ ఫ్యూ హూ స్పీక్ ద ట్రూత్ ఇన్ లవ్,
కానీ ప్రేమతో సత్యమును ప్రకటించేవారు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు.
ఇన్ చాప్టర్ 2 ఐజాయా స్పీక్స్ అబౌట్ ద డే వెన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఆల్ ఓవర్ ది ఎర్త్.
రెండవ అధ్యాయంలో దేవుని యొక్క రాజ్యము ఈ సర్వ లోకములో స్థాపించబడటం గురించి యెషయా చెప్తూ ఉన్నాడు.
వర్డ్ ఆఫ్ ద లార్డ్ విల్ గో అవుట్ ఫ్రమ్ జెరూసలేం, వర్స్ 3 లాస్ట్ పార్ట్.
యెరూషలేము లో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును, మూడవ వచనము చివరి భాగము.
అండ్ దట్ డే ఇట్ సేస్ ఇన్ వర్స్ చాప్టర్ 2 వర్స్ 11 ద ప్రౌడ్ లుక్ ఆఫ్ మ్యాన్ విల్ బి హంబుల్. ప్రైడ్ ఇస్ ద వెరీ ఆపోజిట్ ఆఫ్ గాడ్స్ నేచర్.
గర్వము అనేది దేవుని స్వభావమునకు విరుద్ధమైనది.
గాడ్ రిజిస్ట్ ద ప్రౌడ్ 24 అవర్స్ ఆఫ్ ఎవ్రీ డే.
దేవుడు అహంకారులను రోజుకి 24 గంటలు కూడా ఎదురిస్తూ ఉంటాడు.
ఐ వాంట్ టు సే టు యు దట్ ప్రైడ్ సెండ్స్ మోర్ పీపుల్ టు హెల్ దన్ ఎనీ అదర్ సిన్.
మరే పాపము ప్రజలను నరకంలోనికి పంపివేయట కంటే గర్వము అనేక మందిని నరకమునకు పంపివేస్తుంది.
సో రిమెంబర్ దిస్ దట్ if you don't get grace from God, it's because of pride.
కాబట్టి దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి, మీరు దేవుని దగ్గర నుండి కృపను పొందలేనట్లయితే అది మీ గర్వమును బట్టే.
If you want to live a wise and useful life on earth,
ఈ భూమి మీద జ్ఞానము కలిగి ఉపయోగపడే జీవితం మీరు జీవించాలనుకుంటే,
always humble yourself before God.
ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు దీనులుగా చేసుకోండి.
And walk in humility with your fellow man.
మరియు మీ తోటి మనుషులతో దీనత్వం కలిగి నడవండి.
Seek that only Jesus Christ will be exalted in your life.
కేవలం యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే మీ జీవితంలో హెచ్చించబడినట్లుగా చూడండి.
అండ్ వెన్ గాడ్ యూజెస్ యూ ఇన్ సమ్ వే,
ఏదో ఒక విధంగా దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకున్నప్పుడు,
కీప్ యువర్ ఫేస్ ఇన్ ద డస్ట్ అండ్ డోంట్ బి లైక్ ఇట్ సేస్ హియర్ ఇన్ వర్స్ 12 ఆఫ్ సంబడీ హూస్ హెడ్ ఇస్ లిఫ్టెడ్ అప్.
ఇక్కడ 12వ వచనంలో చెప్పబడినట్లుగా అహంకార అతిశయం కలిగి ఉండవద్దు, మరియు మీ ముఖము ఎల్లప్పుడూ దుమ్ములో పెట్టుకుని ఉండాలి.
ఫర్దర్ డౌన్ వి రీడ్ ఇన్ చాప్టర్ 2 వర్స్ 22 ఎ వెరీ లవ్లీ వర్స్.
తర్వాత 2వ అధ్యాయం 22వ వచనంలో ఎంతో అద్భుతమైన వచనాన్ని మనం చూస్తాం.
స్టాప్ రిగార్డింగ్ మ్యాన్ హూస్ బ్రెత్ ఆఫ్ లైఫ్ ఇస్ ఇన్ హిస్ నాస్ట్రిల్.
తన నాసికారంధ్రము లో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము.
Whenever you are tempted to be afraid of man,
మనుషుల గురించి భయపడే శోధనలో నీవు ఎప్పుడైతే ఉంటావో,
think of this verse. I remember as a young preacher I was very shy and I found myself nervous whenever I had to preach before people.
ఈ వచనాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. నేను యవనస్తునిగా బోధిస్తూ ఉన్నప్పుడు ఎంతో సిగ్గుపడుతూ ఉండేవాడిని, బిడియపడుతూ ఉండేవాడిని, ప్రజలకు బోధించడానికి ఎంతో బిడియపడుతూ ఉండేవాడిను.
And you know how young preachers are, we try to impress people with our preaching.
యవనస్తులైన బోధకులు ఎలా ఉంటారో మీకు తెలుసు, వారి యొక్క బోధలతో ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తూ ఉంటారు.
And the Lord spoke to me through this verse.
మరియు ప్రభు ఈ వచనంతో నాతో మాట్లాడారు.
He says, look at those people as piles of dust.
ఆ ప్రజలను చూడు, వారు మట్టి ముద్దలు.
Each person is a pile of dust.
ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక మట్టి ముద్ద.
Only reason they are alive is because I've given them breath.
వారు జీవించి ఉండడానికి గల ఒకే ఒక కారణం ఏమిటంటే వారికి నేను జీవవాయువు ఇచ్చాను.
If I take that breath away right now,
ఆ జీవవాయువుని ఇప్పుడు నేను తీసివేసుకున్నట్లయితే,
you won't see 200 people in front of you, you'll just see 200 piles of dust.
అప్పుడు నీ ఎదుట నీవు 200 మంది వ్యక్తులను చూడవు, కానీ 200 మట్టి ముద్దలను చూస్తావు.
Imagine that you're standing in front of 200 lumps of dust.
ఒకసారి ఊహించుకోండి, మీరు 200 మట్టి ముద్దల ముందు నిలబడినట్లయితే,
would you be afraid to speak to them?
వారితో మాట్లాడటానికి నీవు భయపడతావా?
You wouldn't.
నీవు భయపడవు.
But that is what man is.
కానీ ఒక మనిషి ఆ విధంగా ఉంటాడు.
Stop regarding man whose only thing he's got breath of life in his nose.
కేవలం తన నాసికారంధ్రముల్లో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము.
It doesn't matter who they are. Black dust, white dust, brown dust, yellow dust.
వారు ఎవరైనా సరే, ఎర్రమట్టి, నల్లమట్టి, గోధుమ రంగులో ఉన్న మట్టి, పసుపు రంగులో ఉన్న మట్టి.
When I understood that,
దాన్ని నేను అర్థం చేసుకున్నప్పుడు,
I became free from trying to impress people.
ప్రజల దగ్గర నుండి మెప్పు కోరుకునే విషయంలో నేను విడుదల పొందాను.
In chapter 3 verse 10 and 11 we see a very lovely verse.
3వ అధ్యాయం 10 11వ వచనములో ఎంతో అద్భుతమైన వాటిని మనం చూస్తాం.
Lord tells Isaiah to tell to the speak to the righteous people in his time.
ఆ సమయములో ఉన్న నీతిమంతుల గురించి ఈ విధంగా చెప్పమని దేవుడు యెషయాకు చెప్పాడు.
Say to the righteous that it will go well with them and they will eat the fruit of their actions.
నీతిమంతులతో ఈ విధంగా చెప్పు, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు.
And woe to the wicked, verse 11, it will go badly with them, what he deserves will be done to him.
దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును.
It will always go well with the righteous, to be righteous. And it'll always go badly with the wicked.
నీతిమంతులకు ఎప్పుడు మేలు కలుగుతుంది, వారు ఎప్పుడు నీతిమంతులుగానే ఉంటూ ఉంటారు, దుష్టులకు ఎప్పుడు శ్రమ కలుగుతుంది.
In chapter 3 verse 12 Isaiah speaks of the pathetic condition of the people of Israel.
3:12 వచనంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క దౌర్భాగ్యమైన స్థితి గురించి యెషయా చెప్తున్నాడు.
He says their oppressors are children, their leaders are children.
ఇక్కడ చెప్పబడింది బాలురు వారిని బాధపెట్టుచున్నారు, వారి నాయకులు బాలురు.
And women rule over them.
స్త్రీలు వారిని ఏలుచున్నారు.
That means they are immature and effeminate, the leaders of Israel.
ఇశ్రాయేల్ నాయకులు పరిపక్వత లేకుండా ఆడంగితనం గలవారై ఉన్నారు.
That's the condition of many of God's people today. Their leaders are immature.
ఇనాడు కూడా అనేక మంది దేవుని ప్రజల యొక్క పరిస్థితి ఇదే, ఎందుకంటే వారి నాయకులు పరిపక్వత లేకుండా ఉన్నారు.
And they are like women. They are not bold to rebuke sin in the church.
వారు స్త్రీల వలే ఉన్నారు, సంఘములో పాపం గురించి వారు గద్దించట్లేదు.
That's the meaning of being like a woman.
స్త్రీల వలే ఉండటం అంటే అది.
See, women are not generally bold.
సాధారణంగా స్త్రీలు ధైర్యం కలిగి ఉండరు.
And the Lord is rebuking the leaders, saying, "You people are like women."
మరియు ప్రభు నాయకులను గద్దిస్తూ ఉన్నాడు, మీరు స్త్రీల వలె ఉన్నారు.
So the Lord wants to enter into judgment, verse 14, with the elders and rulers of his people first.
కాబట్టి దేవుడు మొట్టమొదట 14వ వచనములో తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు.
Before the Lord judges the people, he judges the rulers.
దేవుడు ప్రజలను తీర్పు తీర్చేదానికి ముందుగా అధిపతులను నాయకులను తీర్పు తీరుస్తాడు.
He always starts with the rulers.
ఆయన ఎప్పుడు కూడా నాయకుల నుండే మొదలు పెడతాడు.
He says to them, "Why are you crushing my people?" verse 15, and grinding the face of the poor.
ప్రభు చెప్తున్నాడు 15వ వచనములో, నా ప్రజలను నలగొట్టి మీరేమి చేయదురు, బేదల ముఖములను నూరి మీరేమి చేయదురు.
Why are you pressurizing these poor people to give you their money?
డబ్బులు ఇవ్వమని ఈ బేద ప్రజలను ఎందుకు మీరు ఒత్తిడి చేస్తున్నారు?
That is like grinding their face in the dust.
అది వారి ముఖములను నూరటమే.
Just because you want to live in a grand style.
నువ్వు విలాసవంతమైన జీవితాన్ని జీవించాలని.
The Lord deals with the leaders first.
దేవుడు మొట్టమొదట నాయకుల నుంచే వస్తాడు.
Let's take Isaiah's strong words to heart and it'll change our lives.
మన జీవితాలు మారినట్లుగా యెషయా యొక్క మాటలను మన హృదయంలో తీవ్రంగా తీసుకుందాం.
ఆమేన్.
ఆమేన్.